మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రెండు దేవుని వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయము 35వ వచనం నుండి 43 వరకు నేను చదువుతా ఉన్నాను. 35వ వచనం నుండి 43 వరకు. ఆయన యెరికో పట్టణమును సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ ప్రక్కను కూర్చుండి భిక్షమడుక్కొని చుండెను. జనసమూహము దాటిపోవుచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమును వెళ్ళుచున్నారని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరకుండుమని ముందర నడుచుండిన వారు వాణ్ణి గద్దించిరిగాని, వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేసెను. అంతట యేసు నిలిచి వాణిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగుగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానని. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినని వారితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహింపరచు ఆయన్ను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సిలువకు వెళ్ళటానికి ముందుగా ఆయన యెరూషలేములకు వెళ్తా ఉన్నారు. అయితే ఆయన ప్రయాణములు ఎరుకో గుండా కూడా ఆయన వెళ్ళారన్నమాట. ఆ ఎరుకోను సమీపించినప్పుడు ఆ పట్టణం దగ్గర మరి ఒక గ్రుడ్డి భిక్షవాడు ప్రభు యేసుక్రీస్తు ద్వారా స్వస్థత పొందినట్లుగా మనం ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చదువుకున్నాం. ఈ వ్యక్తి మరి భర్తిమై, గుడ్డి భర్తిమై అని మనం మరొక సువార్తలు మనం చదువుతాం. మరి ఈ భర్తిమై అనేటువంటి ఈ యొక్క గుడ్డివాడు మరి తను ఏ రీతిగా స్వస్థ పొందాడు, నిజంగా అతడు ప్రభు యొద్ద తన జీవితంలో గొప్ప మార్పును ఏ రీతిగా అనుభవించాడో, మరి ఈరోజు మనం కొన్ని విషయాలు ఈ భర్తిమైని గురించి మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. నిజమే, ఈ దినాల్లో మరి మనం చూస్తే చాలా మంది 40 దినాలు మరి ప్రభు యొక్క సిలువ అలాగే ఆయన యొక్క శ్రమలను కూడా ధ్యానం చేస్తా ఉన్నారు కదా. మన ప్రభు యొక్క సిలువను ఈ 40 రోజులే కాదు కానీ మన జీవితాంతం ఎల్లప్పుడూ మనం ఆయన యొక్క మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని మరి ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎల్లప్పుడూ అవి మన యొక్క ఆత్మీయ జీవితానికి బలాన్ని, ప్రోత్సాహాన్ని ఎల్లప్పుడూ ఇచ్చేవిగా ఉండాలన్నమాట. కాబట్టి దేవుడు మన మనందరి పట్ల కూడా గొప్ప ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఆశపడతా ఉన్నారు. అందుకనే యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం ఏమని రాయబడింది, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలముందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి క్షేమకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. కాబట్టి గాడ్ హ్యాస్ గ్రేట్ అండ్ బెటర్ ప్లాన్స్ ఫర్ అస్. అయితే మరి వాటిని మనం ఎలాగ అనుభవించగలం, అవి మన జీవితాల్లో ఎలా నెరవేరుతాయి అనంటే, మనం ఆయన ఆజ్ఞలకు విధేయత చూపినప్పుడు ఏ విధంగానూ రాజీ పడకుండా మనం దేవునికి మన జీవితాలను అప్పగించుకున్నప్పుడు, మనం ఆయనకి లోబడినప్పుడు మన జీవితాల్లో ఆయన ఉద్దేశాలు నెరవేర్చబడతాయి అన్నమాట. మరి ఇక్కడ భర్తిమయ్య యొక్క జీవితంలో కూడా మరి చాలా దుఃఖము, నిరాశ, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ వ్యక్తి యొక్క జీవితము ఏ రీతిగా మరి వెలుగుతో నింపబడింది, ఏ రీతిగా మరి ఆశ్చర్యకర రీతిగా మార్చబడింది, అతని జీవితం ఏ రీతిగా దీవించబడిందో మనం ఈ యొక్క భాగంలో మరి గమనిస్తాం. రండి, మొదటిగా మరి బర్తిమయ యొక్క జీవితాన్ని మనం చూస్తే, యేసు ప్రభు ఈ యొక్క ఎరుకో పట్టణానికి ఇంకా ఆయన రానప్పుడు, లేక బర్తిమయ యేసు ప్రభును కలుసుకొనక ముందు అతడు చీకట్లో జీవిస్తా వచ్చాడు కదా. అతడు యొక్క జీవితం అంధకారమయం కదా, గురుడితనం అంటే మరి మనం కళ్ళు మూసుకొని మరి ఎంతసేపు ఉండగలం కదా, అంటే కళ్ళు మూసుకుంటే మనకు అంత అంధకారం చీకటి కనపడుతుంది కదా. కాబట్టి గుడ్డి బర్తిమయ యొక్క జీవితం కూడా అంతే. హీ లివ్డ్ ఎ లైఫ్ ఆఫ్ డార్క్నెస్. యేసు ప్రభును కలుసుకొనక ముందు అతడు ఒక చీకటిలో జీవిస్తా వచ్చాడు. అంటే ఏదో భౌతికమైన గురుడితనమనే కాదు, కానీ మరి యేసు ప్రభును కలుసుకొని ప్రతి వ్యక్తి కూడా ఆత్మ సంబంధమైన అంధకారంలో జీవిస్తా ఉంటాడు అనమాట. మనం అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 అక్కడ చదువుతాం కదా, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తము అని ఇక్కడ రాయబడుతుంది. కాబట్టి యేసు ప్రభు నొద్దుకు రాని వ్యక్తి యొక్క జీవితం అది చీకటిలో జీవించే జీవితం, అంధకారము కదా. కాబట్టి అంధకారమయమైన జీవితం అనమాట భర్తిమే యొక్క జీవితం. యేసు ప్రభు దగ్గరకు రాని ప్రతి వ్యక్తి యొక్క జీవితం కూడా మరి అంధకారంలో వారు కొట్టిమిట్టాడుతూ ఉంటారు, చీకట్లో తడువులాడుతూ ఉండే జీవితం అనమాట. కాబట్టి ఈ యొక్క భర్తిమై కూడా మరి ఆ యొక్క గురుడితనం అనేటువంటి చీకట్లో అతడు ఎంతో కాలం జీవిస్తా వచ్చాడు. చాలా సార్లు మరి మన జీవితాల్లో ఎలా ఉంటుందంటే, మనం చాలా వాదనలు గెలుస్తాం కానీ విలువైన ఆత్మలను మనం కోల్పోతూ ఉంటాం కదా. కాబట్టి అంటే మనం ఏదో భౌతికంగా గెలవాలని ఏదో వాదించాలని ఓడించాలని చూస్తాం కానీ మనం అనేక సార్లు విలువైన ఆత్మలను కోల్పోతూ ఉంటాం. ఎంతో మంది ప్రజలు చీకట్లో ఉన్నారు, వారిని మనం గెలవాల్సిన వ్యక్తులు. అయితే కేవలం మనం వాదించే వరకే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ వారి ఆత్మలను మనం గెలవలేకుండా ఉంటాం. కాబట్టి ఏదేమైనా ప్రజలు చీకట్లో ఉన్నారు, వారిని ప్రభు యొక్క వెలుగులోనికి నడిపించాల్సిన బాధ్యత మనది. కాబట్టి మన యొక్క హృదయంలో ఎటువంటి పాపం ఉన్నప్పటికీ అది అంధకారమైనటువంటి జీవితంలోకి నడిపిస్తుంది అనమాట. కాబట్టి ఒకప్పుడు మన జీవితం కూడా అటువంటి అంధకారంతో నిండిన జీవితం, అంధకారంతో పాపంతో నిండిన జీవితం అనమాట. పాపం ఉన్న వ్యక్తి ఆ యొక్క జీవితం అంధకారమయమైనది అనమాట. ఈ వ్యక్తి కూడా ఆ రీతిగా మరి భౌతికమైన గురుడితనం అనేటువంటి చీకటిలో అతడు జీవిస్తా వచ్చాడు. ఇది మొదటి విషయం అనమాట. చీకటిలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి జీవితంలోనికి దేవుని యొక్క వెలుగు ఏ రీతిగా అతడు పొందుకున్నాడో మనం ఇంకా చూస్తాం. తర్వాత రెండవది, అతడు ఈ యొక్క గురుడితనం వలన మరి ఇతరుల మీద ఆధారపడుతూ వచ్చాడు. అతడు ప్రజల మీద ఆధారపడుతూ వచ్చాడు అనమాట. ఎందుకంటే తన యొక్క మరి గురుడితనం వల్ల తనంతటి తాను నడవలేడు, లేక తనంతటి తాను పనులు చేసుకోలేడు, తన యొక్క మరి పోషణ ఇవన్నీ తాను సొంతగా చేసుకోలేడు. కాబట్టి అతడు ఇతరుల మీద ఆధారపడుతూ వచ్చాడు. మరి ఎవరొకళ్ళు ఆయన్ని తీసుకెళ్లి మరి ఆ దారిలో కూర్చోబెడతా వచ్చారేమో, లేకపోతే మరి అక్కడ కూర్చుంటూ కూడా అతడు ఏం చేస్తా వచ్చాడు, మరి భిక్ష మడుక్కుంటూ ఉన్నాడంట కదా. భిక్ష మడుక్కొని చుండెను అని రాయబడింది, త్రోవ ప్రక్కన కూర్చోండి. కాబట్టి ఆ దారిని పోయి వచ్చేవాళ్ళు ఎవరైనా దయతలిచి ఆయనకి ఏదైనా సహాయం చేస్తారేమో అని వాళ్ళ యొక్క మరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడతా వచ్చాడు. కాబట్టి ప్రభు యొద్దకు రానప్పుడు కూడా మన జీవితాలు ఎలా ఉండే ఉంటాయి, మనం ఎప్పుడూ మనుషుల వైపు చూస్తూ మనుషుల మీద ఆధారపడే వ్యక్తులుగా ఉంటామన్నమాట కదా. అందుకనే సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది కదా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మికయుంచుము. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. కాబట్టి చాలా సార్లు మనం మన సొంత జ్ఞానం మీద, మన సొంత సామర్థ్యాల మీద, లేకపోతే మనుషుల మీద, ఇతరుల మీద మనం ఆధారపడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, మన దేవుని మీద ఆధారపడాలి. మన జీవితానికి మూలం ఆయన, మన జీవానికి, మన యొక్క ఉనికికి కారణం ఆయన. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని మీద ఆధారపడాల్సిన వ్యక్తులు అన్నమాట. దేవుని వైపు చూడాలన్నమాట. మన అవసరతల కొరకు, మన జీవితంలో ప్రతి నిర్ణయం కొరకు దేవుని యొక్క సహాయంతో మనం అడుగులు వేయాలన్నమాట. మన యొక్క సొంత ప్రణాళికలతో, లేకపోతే మన సొంత జ్ఞానంతో, లేకపోతే మనుషుల యొక్క ఆలోచనలతో మనం నడిపించబడకూడదు. కానీ దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి కదా. యెహోషాపాతు మరి తన జీవితంలో పెద్ద యుద్ధం వచ్చినప్పుడు అతడు ఏం చేశాడు, ప్రభువా మా శక్తి చాలదు, మా బలము చాలదు, నీవే మాకు దిక్కు అని చెప్పి అతడు తను తాను దేవునికి అప్పగించుకున్నాడు అనమాట కదా. కాబట్టి మనం కూడా దేవుణ్ణి ఆధారంగా చేసుకోవాలి, దేవుణ్ణి ఆధారంగా చేసుకోవాలి. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో వాళ్ళు ఎప్పుడూ సిగ్గుపరచబడరు, వాళ్ళు ఎవరు కలవరం పొందరు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఒకటి, ఈ యొక్క భర్తిమై అంధకారంలో ఉన్నాడు యేసు ప్రభుని కలుసుకొనక మునుపు. అయితే రెండవది, అతడు ఇతరుల మీద ఆధారపడుతూ వచ్చాడు కదా యేసు ప్రభుని కలుసుకొని మునుపు. మనం కూడా ఎవరి మీద ఆధారపడతా ఉన్నామో మనం పరీక్షించుకుందాం. మనుషుల మీద, లేకపోతే మన సొంత తెలివితేటలు, జ్ఞానం, మన శక్తి సామర్థ్యాల మీద, లేకపోతే దేవుని మీద కదా. కాబట్టి దేవుని మీద ఆధారపడే వాళ్ళు ఎప్పుడూ సిగ్గుపడరు. వాళ్ళు మరి నది యొక్క ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఉంటారంట. వాళ్ళు అన్ని కాలాల్లో ఫలిస్తారంట కదా, యిర్మీయా గ్రంథంలో మనం చదువుతాం. కాబట్టి దేవుని మీద నమ్ముకునే వాళ్ళు, దేవుని మీద ఆధారపడే వాళ్ళ యొక్క జీవితం మరి అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు వాళ్ళకి తోడుగా ఉంటారు కదా. దేవుడు మనకి ఒక సుఖవంతమైన జీవితాన్ని వాగ్దానం చేయలేదు, కానీ ఆయన మనతో ఎల్లప్పుడూ ఉంటానని మాత్రం ఆయన వాగ్దానం చేశారు. అంటే ఏ పరిస్థితుల్లోనైనా, ఎలాంటి సమస్యల్లోనైనా, ఎలాంటి పోరాటాల్లోనైనా ఆయన మనతో ఉండి ఆయన మనల్ని నడిపిస్తానని ఆయన వాగ్దానం చేశారు. కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టరు, ఆయన నమ్మే వాళ్ళని ఆయన ఎప్పుడూ విడిచిపెట్టరు. రెండవది, ఆధారపడ్డాడు, దేవుని మీద మనం ఆధారపడాలి. తర్వాత రండి, మూడవది, అతడు చూసారా, జన సమూహము దాటిపోచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, చూసారా. కాబట్టి అతడు ఆలకించాడు కదా, ఏమిటి ఆయన విన్నాడు అని అంటే, అక్కడ సమూహం వెళ్తాం, పెద్ద చప్పుడు విన్నాడట, చూసారా, ఆలకించాడు. మనం కూడా మన జీవితాల్లో మరి అనేకమైన స్వరాలు వింటూ ఉంటాం కదా. అక్కడ చాలా మంది మనుషులు, వాళ్ళకు మాటలు, వాళ్ళ యొక్క చప్పుడులు, వాళ్ళు దాటిపోవటం, అవన్నీ విన్నాడు. వినటం ద్వారా అతని జీవితంలో మరి గొప్ప ఆశ రెక్కెత్తింది. అప్పుడు అతని జీవితంలో మార్పు ప్రారంభమైందనమాట కదా. కాబట్టి ఆ చప్పుడులు వినకపోతే అతనికి తెలిసేది కాదు. ఎందుకంటే గుడ్డివాడు కాబట్టి తనకు ఎక్కువగా చెవుల మీదే ఆధారపడుతూ ఉంటాడు. అంటే తన చెవుల ద్వారా వినే విషయాలు తనకు ఎక్కువగా, మరి అదే తనకి ఇన్ఫర్మేషన్ అనమాట, అదే తనకు ఇన్పుట్ అనమాట. కాబట్టి కళ్ళు ద్వారా ఏమి చూడలేడు కాబట్టి చెవులు ఎక్కువ బాగా పనిచేస్తాయి కదా. మరి ఇక కంటి చూపు లేని వాళ్ళకి మిగిలిన అవయవాలు చాలా చురుగ్గా, చాలా యాక్టివ్గా పనిచేస్తాయి. ఆ ప్రకారమే మరి అతడి చెవులతో ఆలకించాడు, విన్నాడు. మనం కూడా పిల్లరా ఏమి వింటా ఉన్నాం కదా. ఈ లోకంలో ప్రాముఖ్యంగా మనుషుల కంటే రెండు స్వరాలు ఉన్నాయన్నమాట. ఒకటి వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్వరం, అది వినబడతా ఉంది ఈ లోకంలో. తర్వాత రెండవది మనుషుల యొక్క స్వరం అన్నమాట. కాబట్టి దేన్ని మనం వింటా ఉన్నాం మన జీవితాల్లో? మరి దేవుని స్వరాన్ని వినే వ్యక్తులుగా మనం ఉండాలన్నమాట కదా. మనం సామెతల గ్రంథంలో చూస్తే అక్కడ జ్ఞానం పలుకుతా ఉందంట, జ్ఞానం బిగ్గరగా పిలుస్తా ఉందంట. అంటే అది ప్రభువుకు సూచనగా ఉందన్నమాట. తర్వాత రెండోది ఆ బుద్ధిహీనత కూడా బిగ్గరగా పలుకుతా ఉందంట, బుద్ధిహీనత కూడా ప్రజలతో మాట్లాడుతూ ఉందని రెండు స్వరాల గురించి అక్కడ రాయబడింది. కాబట్టి ఈ లోకంలో దేవుని స్వరం అలాగే ఆ అపవాది యొక్క లేకపోతే దుష్టిని యొక్క స్వరం ఈ రెండు కూడా వినబడతా ఉన్నాయి. మనం దేని వింటా ఉన్నాం కదా, ఏదైనా తోటలో రోజు ప్రభు మరి చల్లపోటును ఆ బిడ్డలతో అంటే ఆదాము హవ్వలతో ఆయన వచ్చి ఆ వాళ్ళతో రోజు ముచ్చటించుతున్నట్లుగా, రోజు వాళ్ళతో కాలం గడుపుతున్నట్లుగా, ఆ సమయం గడుపుతున్నట్లుగా అక్కడ దేవుని వాక్యంలో మనకు అర్థమవుతుంది కదా. అయితే రోజు వాళ్ళు దేవుని స్వరం వింటా వచ్చారు, దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించాడు ఇదిగో ఈ తోటలో మీరు చెట్లన్నీ ఆ ఫలములన్నీ మీరు తినొచ్చు ద్రభ్యంతరంగా ఆ అని వాళ్ళతో దేవుడు చెప్పాడు. కానీ ఆ మాట వినటానికి బదులుగా ఆ ఒక రోజున హఠాత్తుగా పాము లేక సర్ప రూపంలో ఆ యొక్క అపవాది వచ్చినప్పుడు అపవాది యొక్క మాటను హవ్వమ విన్నది కదా. అపవాది ఏమని చెప్పాడు, ఇస్ దిస్ ట్రూ, ఇది నిజమా కదా, ఇది నిజమా అని చెప్పి అంటే అది నిజమా కాదా అనేటువంటి అనుమానం పుట్టించి ఆ ఏదో తను నిజం చెప్తున్నట్లుగా ఆ తనేదో సత్యాన్ని తనేదో రహస్యాన్ని బయలుపరుస్తున్నట్లుగా ఇదిగో ఈ యొక్క ఆ దేవుడు చెప్పినటువంటి చెట్టు ఏదైతే నిషేధించిన చెట్టు ఉందో ఆ పండు మీరు తింటే మీకేమీ కాదు, మీరు ఆ గొప్పవాళ్ళు అయిపోతారు దేవదూతలు అయిపోతారు అని చెప్పి అపవాది అబద్ధం చెప్పినట్లు చూస్తాం. చూసారు కాబట్టి అపవాది వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అని దేవుని వాక్యం సెలవిస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తే చెప్పారు స్వయంగా కదా. కాబట్టి హీఈస్ ద ఫాదర్ ఆఫ్ లైస్, అతడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. అపవాది చెప్పే మాటలు మనం వినటానికి వీల్లేదనమాట. చూసారా ఆ వాడు మరి ఇచ్చకపు మాటలు చెప్తాడు, మనకు బాగా నచ్చే మాటలు చెప్తాడు, ఆ మనల్ని వాడు పాపానికి పురుకొల్పుతాడు, పాపానికి ప్రేరేపిస్తాడు, దేవుని ఆజ్ఞలు అతిక్రమించేలాగా వాడు మనతో మాట్లాడతాడు. అంటే వాడు మన మనసులో ఆ వాడు ఆలోచనలు పుట్టిస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి పిల్లరా, వాడు దేవునికి వ్యతిరేకంగా చెప్పేటువంటి మాటలు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చెప్పేటువంటి అపవాది యొక్క మాటలు, వాడి ఆలోచనలకు మనం ఎక్కడా లొంగటానికి వీల్లేదనమాట. చూసారా కాబట్టి మనం ఏ స్వరాన్ని వింటా ఉన్నాం, ఆర్ వి హియరింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఆర్ వి హియరింగ్ ద వాయిస్ ఆఫ్ సాతన్ కదా. కాబట్టి అపవాది యొక్క మాటలు మనం వినటానికి వీల్లేదు. చూసారా అపవాది మాటలు విని ఆదాము హవ్వ వారి జీవితాన్ని ఎంతగా నష్టపరుచుకున్నారో కదా. అలాగే దేవుని వాక్యంలో అనేక మంది అపవాది మాటలు విని అపవాది యొక్క ఆలోచనలు విని వారి జీవితాలను ఎంతగా పాడు చేసుకున్నారో మనం చూస్తాం. కాబట్టి దేవుని మాట వినటం అది మనకు మేలు కదా. అయ్యో నా ప్రజలు నా మాట విన్నయెడల, ఇశ్రాయేలు నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల ఎంత మేలు అని 81 కీర్తనలో దేవుడు వాపోతున్నట్లుగా చూస్తాం. చూసారు కాబట్టి దేవుని మాట వినటం మనకి ఎంత మేలు, ఎంతైనా మేలు అనమాట, ఎంతైనా మేలు. చూసారు అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను నేను అనగదొక్కుతాను, వారి యొక్క ఆ పగవారినందరినీ నేను అణిచివేస్తాను అని దేవుడు అక్కడ చెప్తా ఉన్నాడు కదా. ఆ మంచి గోధుమలతో నేను వాళ్ళని తృప్తిపరుస్తాను, కొండ తేనెతో నేను శ్రేష్టమైన ఆ పదార్థములతో వాళ్ళని నేను తృప్తిపరుస్తానని దేవుడు చెప్తా ఉన్నారు. చూసారు కాబట్టి దేవుని మాట వినటం ఆశీర్వాదానికి కారణం, దేవుని మాట వినటం అది మన విజయానికి కారణం అనమాట. పిల్లరా మనం ఏ స్వరాన్ని వింటా ఉన్నాం? చూసారా ఇప్పటి వరకు మరి మూడు విషయాలు మనం చూస్తా వచ్చాం. ఒకటి ఆ భర్తిమై అంధకారంలో ఉన్నాడు, హీ లివ్డ్ ఎ లైఫ్ ఆఫ్ డార్క్నెస్. తర్వాత రెండవది ఆ భర్తిమై ఆధారపడ్డాడు, మనుషుల మీద ఆధారపడ్డాడు అతడు. మనమైతే మనుషుల మీద ఆధారపడకూడదు, మన జ్ఞానం మీద ఆధారపడకూడదు, లేక దేవుని మీద మనం ఆధారపడాలి కదా, దేవుని మీద ఆధారపడాలని మనం నేర్చుకున్నాం. తర్వాత మూడవది ఈ యొక్క భర్తిమై అతడు ఆలకించాడు కదా, దేవుని యొక్క స్వరాన్ని మనం ఆలకించాలి, అపవాది యొక్క స్వరాన్ని లేకపోతే మనుషులు చెప్పే మాటలను మనం వినటం కంటే దేవుని మాట వినటం అది మేలు కదా. కాబట్టి మూడు విషయాలు చూసి ఇప్పుడు నాలుగవది అతడు ఏం చేశాడు, అతడు అరిచాడు కదా, హీ క్రైడ్ అవుట్ కదా, అతడు అరిచాడు. ఏమని అరిచాడు, అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా. చూసారా, మూడోది ఆలకించాడు, నాలుగోది అరిచాడు. చూసారా ఏమిటి అంటే దేవుని యొక్క సహాయం కొరకు కదా, దేవుని యొక్క కనికరం కొరకు అతడు అరుస్తా ఉన్నాడు అనమాట, కేకలు వేస్తా ఉన్నాడు. దావీదు కుమారుడా నజరుడే నన్ను కరుణించయ్యా యేసయ్యా అని చెప్పి దేవుని కొరకు అంటే దేవుని సహాయం కొరకు అతడు వేడుకుంటా ఉన్నాడు అనమాట. కాబట్టి ప్రార్థన చేయటం కదా, దేవుని సన్నిధిలో కేకలు వేయటం, అది మన జీవితాలను అది సమూలంగా మార్చివేస్తుంది అనమాట. చూసారా, మనం చేసేటువంటి ప్రార్థనలు అవి దేవుని చెవుల్లో చొచ్చుకుపోతాయి అనమాట కదా. మన ప్రభు ప్రార్థనను ఆయన వినేవాడు కదా, అందుకని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా. కీర్తనల గ్రంథంలో 65 కీర్తనలో ఏమని రాయబడింది, ప్రార్థన ఆలకించువాడా కదా, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుని యొద్దకు వచ్చేదారు, 65 కీర్తన 2 చరణం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం చేసే ప్రార్థన దేవుడు ఖచ్చితంగా అది వింటాడనమాట. చూసారా, ప్రార్థనను ఆయన దాటిపోడు. కాబట్టి ఈ యొక్క వ్యక్తి కూడా యేసు ప్రభుకు ప్రార్థన చేస్తా ఉన్నాడు అంటే అరుస్తా ఉన్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళేమో ఆయన్ని కసురుకుంటా ఉన్నారు, ఏ గుడ్డువాడా ఊరుకో ఊరుకో మౌనం గుండు అని చెప్పి. వాళ్ళకి తెలియదు కదా ఇతని అవసరత ఏమిటో, లేకపోతే ఇతని సమస్య ఏమిటో వాళ్ళకి అర్థం కాదు కదా. కాబట్టి మనుషులు కూడా మన సమస్య అర్థం కాదు, మనుషులు మనల్ని వాళ్ళు పట్టించుకోరు, కానీ దేవుడే మన సమస్యను తీర్చగలడు. కాబట్టి ఇది అర్థమైతే మనం దేవునికే మనం కేకలు వేస్తాం అనమాట, దేవునికే మొరపెట్టుకుంటాం కదా. కాబట్టి ఈ వ్యక్తి కూడా అరుస్తా ఉన్నాడు, వాళ్ళందరూ కసురుకున్నా కానీ వాళ్ళందరూ గద్దించినా కానీ ఇంకా ఎక్కువగా అరుస్తా వచ్చాడంట. చూసారా, వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తాను. చూసారు, కాబట్టి వాళ్ళు ఎంతగా అరుస్తే, వాళ్ళు ఎంతగా ఈయన్ని ఆపాలని ప్రయత్నం చేస్తే అంతకంటే మించి అంతకంటే ఇంకా తన శాయశక్తులు అతడు అరుస్తా వచ్చాడనమాట. చూసారా, కాబట్టి ప్రే అంటిల్ జీసస్ స్టాప్స్ అండ్ కాల్స్ యూ అన్ టు హిమ్. చూసారా, కాబట్టి మన ప్రభు మనల్ని పిలిచే వరకు, మన ప్రభు మనకు జవాబిచ్చే వరకు, మన ప్రభు మనతో మాట్లాడే వరకు, మన పరిస్థితుల్లో ఆయన కలుగు చేసుకునే వరకు మనం డోంట్ గివ్ అప్. చూసారా, మనం ఇచ్చివేయటానికి వీల్లేదనమాట. ఎవరు వీళ్ళు అరుస్తున్నారు, వాళ్ళు అరుస్తున్నారు, వీళ్ళు కసురుకుంటున్నారు, వాళ్ళు కసురుకుంటున్నారని మనం గనక మౌనంలో అయిపోతే, మనం గనక ప్రార్థన మానేస్తే, మనం గనక మన పట్టుదల విడిచిపెడితే నష్టపోయేది ఎవరు, మనమే కదా. కాబట్టి ఈ గురుడివాని బాధలు వాళ్ళకేం తెలుసు, వాళ్ళు ఊరినే కసురుతారు, వాళ్ళు ఊరినే గద్దిస్తారు, కానీ ఈ గురుడివాని యొక్క బాధలు తీర్చేది ప్రభువే. కాబట్టి అతడు అరవటం మానలా, ప్రార్థన ఆపలా. కాబట్టి మనం కూడా దేవుని యొక్క సహాయం పొందే వరకు, దేవుని కనికరం పొందే వరకు మనం ప్రార్థన చేయాలన్నమాట. యాకోబు ఎలా ప్రార్థన చేశాడు ఆ రాత్రి, అతడు ప్రాణాలకు తెగించి పోరాడాడు అనమాట కదా. దేవుని సన్నిధిలో ఎలా పోరాడాడు, హోషే గ్రంథంలో మనం చదువుతాం కదా, హోషే గ్రంథంలో మార్చవుదాం, హోషే గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం నుండి, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనును, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడి కన్నీరు విడిచి అతని బతిమాలెను, బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాటలాడెను. చూసారు, కన్నీరు విడుస్తూ అతడు బతిమాలుకున్నాడంట. అదే అతని పోరాటం. దేవునితో పోరాడింది ఎలాగంటే కన్నీటితో. చూసారా, హీ క్రైడ్, హీ వెప్ట్. చూసారా, అతడు ఏడుస్తూ విలపిస్తూ దేవుని సన్నిధిలో బ్రతిమాలుకున్నాడు, బ్రతిమాలుకున్నాడు. అందుకనే ఆ రాత్రి అతడు దీవించబడ్డాడు. అతని జీవితం ఎప్పటికీ మార్చబడింది అనమాట. చూసారా, కాబట్టి గుడ్డి బర్తిమై కూడా తన జీవితంలో కేకలు వేశాడు, అరిచాడు. అతని ఆర్తనాదమే అతని జీవితాన్ని అద్భుతంగా మార్చడానికి కారణమైంది అనమాట. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, దేవుని సన్నిధిలో మనం గోజాడాలన్నమాట. అప్పుడు అద్భుతమైన కార్యాలు మనం కూడా చూస్తాం. ప్రార్థించే వారి జీవితాలు, నిజంగా వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రార్థనలు ఎప్పుడు అయినా దాటిపోడు. ఇది నాలుగో విషయం కదా, అరిచాడు అతడు. ఐదవది అతడు చేసిన మరొక పని ఏమిటంటే, అవకాశం పోగొట్టుకోదలుచుకోలేదు అతడు. చూసారా, అవకాశం, ఈ వచ్చిన అవకాశాన్ని నేను పోగొట్టుకోవటానికి వీల్లేదని తీర్మానం చేసుకున్నాడు. చూసారా, మన జీవితాల్లో కూడా ప్రిల్లరా, యేసు ప్రభు ఆ దారిగా వెళ్తా ఉన్నాడు. అతని యొక్క జీవితం మరి మనకు తెలుసు కదా, యేసు ప్రభు అప్పుడు ఆయన సిలువ వేయబట్టడానికి వెళ్తా ఉన్నాడు కదా. ఎరుకో గుండా ఆయన వెళ్ళాడు, యెరూషలేముకి వెళ్ళాడు, అక్కడే ఆయన్ని సిలువ వేసినట్లు చూస్తాం. కాబట్టి ఆయన సిలువ వేయబట్టడానికి ముందు మరి చివరిసారిగా ఒక రకంగా ఆయన ఎరుకో గుండా వెళ్తా ఉన్నాడు. కాబట్టి ఆ దారిలోనే ఆ ఎరుకోను సమీపించేటువంటి ఆ దారిలో ఎరుకో పట్టణం సమీపంలో యొక్క బర్తిమై యేసుప్రభుని కలుసుకున్నాడు. యేసుప్రభుని ఈసారి వచ్చినప్పుడు అడుగుదాములే అని అనుకుంటే బహుశా అతనికి మరొక అవకాశం దక్కుండేది కాదు. సరే, దట్ ఈస్ ద ఫైనల్ జర్నీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు జెరూసలేం. కాబట్టి అది అంతిమ యాత్ర. యేసుప్రభు యెరూషలేముకు వెళ్లి అక్కడ ఆయన మరణించాడు. ఆ తర్వాత పునరుద్ధానుడే ఆయన, ఆరోహణుడే వెళ్ళిపోయాడు. కాబట్టి యేసుప్రభు మరలా ఆ యొక్క దారిలో మరలా రాలేదనమాట. కాబట్టి అదే చివరిసారి అయితే అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకున్నాడు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు మనకిచ్చేటువంటి రక్షణ పొందటానికి ఇచ్చే అవకాశం, లేకపోతే ఆయన కొరకు పనిచేయటానికి ఇచ్చే అవకాశాలు, వాటిని మనం పోగొట్టుకోవటానికి వీల్లేదనమాట కదా. చాలా సార్లు అవకాశాలను మనం చేజార్చుకుంటూ ఉంటాం కదా. అవకాశాలు పోయిన తర్వాత అయ్యో అయ్యో ఇంకా నాకు అవకాశం లేదే అని బాధపడతాం. కానీ అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవటం మన బాధ్యత అనమాట కదా. కాబట్టి ఆ యొక్క మరి ఏషావు కూడా తండ్రి ఏమని చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానయ్యా, నువ్వు నా జ్యేష్ఠ కుమారుడివి, నువ్వు వెళ్ళి నాకు మాంసం తీసుకుంటారా, నేను నిన్ను మరి నేను భుజించి నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. కానీ ఏషావు ఏం చేశాడు, ముందు తనకే అవకాశం వచ్చింది కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చూసారా, అది ఎక్కడెక్కడో తిరుగుతా వచ్చాడు, సమయానేదో కాలం గడుపుతా వచ్చాడు. కాబట్టి చివరికి అతడు వచ్చేటప్పటికే ఆ ఆశీర్వాదం యాకోబు కొట్టేసినట్లు చూస్తాం. చూసారా, ఆ తర్వాత వచ్చి అతడు ఎంతో విలపించాడు. హెబ్రిల్ ఫ్యాషన్ పత్రిక 12వ అధ్యాయం మనం చదువుతాం, ఎంతో విలపించాడు. తండ్రి ఒక్క ఆశీర్వాదమైనా ఉంటే నాకు ఇవ్వయ్యా, ఒక్క ఆశీర్వాదం ఉంటే నన్ను కూడా దీవించయ్యా అని ప్రాకులాడాడు, అని ప్రాధేయపడ్డాడు, విలపించాడు, వేడుకున్నాడు. కానీ ఏమీ ఉపయోగం చేశారు. కాబట్టి అవకాశం పోయిన తర్వాత మనం ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. చూసారా, కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం జ్ఞానం. చూసారా, అందుకనే దినములు చెడ్డవి గనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జీవించండి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుతాం. కాబట్టి మన జీవితాన్ని పరీక్షించుకుందాం. దేవుడు మనకిస్తున్న సమయం, దేవుడు మనకిస్తున్న మరి అవకాశాలు కదా, వీటిని ఎలా ఉపయోగించుకుంటా ఉన్నాం కదా. కాబట్టి ప్రభు మనకిచ్చే అవకాశాలు అవి ఎంతో మరి అరుదైనవి అనమాట. వాటిని మనం ఉపయోగించుకోవటం మన బాధ్యత కదా. మరి ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, అదేమిటంటే అవకాశాలంట ఒక పక్షిలాగా ఉంటాయట. వాటికి రెక్కలు ఉంటాయట, కానీ వాటికి తోక ఉండదట కదా. ఆ రెక్కలు మనం గనక పట్టుకోకపోతే అవకాశం, సరే వెళ్ళిపోయేటప్పుడు చూడొచ్చులే తర్వాత చూడొచ్చులే అని అనుకుంటే గనక అది పారిపోయేటప్పుడు పట్టుకోవటానికి దానికి తోక కూడా ఉండదట. సరే, అంటే దాని అర్థం ఏంటంటే అవకాశాలు వచ్చినప్పుడే పట్టుకోవాలి, అవి ఇంకా అవి మన దగ్గర నుంచి వెళ్ళిపోతే ఇంకా అవి తిరిగి రావన్నమాట. కాబట్టి అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవాలి. మరి ఈ యొక్క గుడ్డి వర్తిమై ఈ విషయంలో మనకు ఒక పాఠం నేర్పిస్తా ఉన్నాడు. ఏమంటే తన జీవితంలో ఒక గొప్ప అవకాశం, గోల్డెన్ ఆపర్చునిటీ, అదేమిటంటే జీసస్ క్రైస్ట్ ద క్రియేటర్, జీసస్ క్రైస్ట్ ద రిడీమర్, జీసస్ క్రైస్ట్ ద హీలర్, ఆయన ఆ యొక్క మార్గం గుండా వెళ్తా ఉన్నాడు అని అతనికి తెలిసింది. ఇంకా అతడు ఇదే పనిగా పెట్టుకున్నాడు, ఏమిటంటే ఎలాగైనా నేను ఏ సైనికుడి నుంచి వెళ్ళనివ్వకూడదు, ఆయన వెళ్ళాడంటే ఇక నేను ఇక అంధకారంలోనే నేను మరణించాల్సి ఉంటది, కాబట్టి నేను ఇలా మరణించడానికి వీల్లేదు, నా జీవితంలో ఒక వెలుగును నేను చూడాలి, ఒక మార్పును నేను పొందాలి, కాబట్టి ఎలాగైనా యేసయ్య ద్వారా ఆ మార్పు నా జీవితంలో నేను సంతరించుకోవాలని చెప్పి యేసు ప్రభువును అతడు దాటిపోనివ్వలేదు. అతడు కేకలతో మరే ప్రభువును ఆపివేశాడు. ఆ తర్వాత అద్భుతమైన ఆశీర్వాదాలను అతడు పొందుకున్నాడు. చూసారా, కాబట్టి అవకాశం పోగొట్టుకోదలుచుకోలేదు. ఇంతవరకు 5 విషయాలు చూసాం. 1, అంధకారంలో ఉన్నాడు. 2, ఆధారపడ్డాడు. 3, ఆలకించాడు. 4, అరిచాడు. 5, అవకాశం పోగొట్టుకోదలుచుకోలేదు. రండి ఇప్పుడు 6వది. 6వది ఏమిటంటే యేసు ప్రభు దగ్గరికి ఆయన తీసుకొని రమ్మన్నారు కదా. తీసుకొని రమ్మన్నప్పుడు వాడు ఏం చేశారు, మరి ఆ యొక్క బట్టను పారవేసి అతడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తాం. చూసారా, కాబట్టి ఇది మనకి ఏం తెలియజేస్తా ఉందంటే మన జీవితాల్లో కూడా దేవునికి ఆయాసకరమైనవి ఏమన్నా ఉంటే అవి మనం తీసివేయాలి మన జీవితంలో కదా. దేవుని యొద్ద నుండి మనం మేలు పొందాలంటే, దేవుడు మన జీవితాల్లో పనిచేయాలంటే, మన జీవితాల్లో మనం చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన పని ఏమిటంటే ఆయనకి అడ్డుగా ఉన్న విషయాలు, ఆయనకి ఆటంకంగా ఉన్న పాపాలు మన జీవితాల్లో మనం తొలగించుకోవాలి కదా. అందుకనే మరి యెషయా గ్రంథంలో మనం చదువుతాం 50:59 మొదటి వచనం, రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తం కొరచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అర్థముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. చూసారా, కాబట్టి మన దోషములు మన పాపములు అవి దేవునికి అడ్డుగా ఉన్నాయంట. దేవుడు మన ప్రార్థన వినటానికి, దేవుడు మన జీవితాల్లో కార్యం చేయటానికి అడ్డుగా ఉన్న ఆయాసకరంగా ఉన్నటువంటి విషయాలను మనం కూడా ఏం చేయాలంటే, మరి ఆ యొక్క అడుక్కునే బట్టను ఎలాగైతే అతడు పారవేశాడో ఇంకా నాకు అంటే అదొక విశ్వాసాన్ని చూపిస్తా ఉందన్నమాట. ఏమిటనంటే ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు, ఆయన పిలిచాడు, ఆయన రమ్మన్నాడు అంటే ఇంకా నా జీవితం ఇంకా మారిపోయినట్లే, ఇంకా నాకు ఈ అడుక్కునే బ్రతుకు అవసరం లేదు, ఇంకా నేను ఈ జ్వాల ఈ యొక్క మరి అడుక్కునేటువంటి ఈ బట్ట పరుచుకొని లేకపోతే భిక్షం ఎత్తుకోవాల్సిన అవసరం నాకు ఉండనే ఉండదు అనే ఒక విశ్వాసంతో అతడు ఆ అడుక్కునే బట్టను పారవేశాడు అనమాట. చూసారు, ఇట్స్ ఎ లీప్ ఆఫ్ ఫెయిత్ అనమాట కదా, మరి విశ్వాసపు అడుగు అనమాట. కాబట్టి మనం కూడా మన జీవితంలో పాపాన్ని విడిచిపెట్టాలి. ప్రభు మనకు చాలిన వాడు కదా, ఆయన మనకు సరిపోతాడు, ఆయన మన ప్రార్థన వింటాడు, ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు, అద్భుతమైన కార్యాలు ఆయన చేస్తాడు. కాబట్టి మనం అనవసరమైనటువంటి మరి మన జీవితాల్లో ఆయనకు అవిధేయకరమైన పాపాలను మనం ఉంచుకొని అవసరం, వాటిని తీసి పారవేయాలి కదా. ప్రభు మరి లాజర్ను స్వస్థపరచడానికి కూడా ఆయన ఏం చెప్పారు, ఈ యొక్క బండను తొలగించండి. కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడు, ఆ బండను ఆయనే తీసివేయగలరు, కానీ ఆ బండను అక్కడ ప్రజలకు చెప్పారు, మీరు బండను తొలగించండి కదా. కాబట్టి మనం కూడా చేయాల్సిన పని ఉంటుంది అన్నమాట, ఆ బండను తొలగిస్తే అప్పుడు ప్రభు లాజర్నైనా మరలా బ్రతికించినట్టు చూస్తాం. కాబట్టి మన జీవితాలు ప్రభు కారించేయడానికి కూడా అడ్డుబండలు మనమే తొలగించుకోవాలి. అడ్డుగా ఉన్న అవిధేయతలు మనమే తీసివేసుకోవాలి. అవిధేయతలను పాపాలను మనమే ఒప్పుకొని విడిచిపెట్టాలన్నమాట. కాబట్టి ఆయాసకరమైన దాన్ని మన జీవితాల నుంచి మనం తొలగించుకోవాలి, మన జీవితాలను తొలగించుకోవాలి. కాబట్టి మన జీవితాలను పరీక్షించుకుందాం. మనలో ఏదైనా అవిధేయత ఉందా? ప్రభు మన పట్ల కార్యం చేయకుండా, ప్రభు మనకు ప్రభు మనల్ని కనికరించకుండా, మనల్ని ప్రభు మన జీవితాల్లో ఆయన జోక్యం చేసుకోకుండా, ఏదైతే ఆటంకం ఉంటా ఉందో, ఏదైతే అడ్డు మనలో ఉంటా ఉందో, అది మనం ఆయాసకరమైన దాన్ని మనం తొలగించుకోవాలి. దావీదు భక్తుడు చేసిన ప్రార్థన మనకు తెలుసు కదా, 139 కీర్తనలో, ప్రభువా నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు, నాలో నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉన్నదేమో చూడు నాయన కదా. కాబట్టి ఆయాసకరమైనది ఏది ఉన్నా సరే దాన్ని మనం ఒప్పుకొని విడిచిపెడితే ఖచ్చితంగా మనం దేవుని కనికరాన్ని పొందుతాం అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఆయాసకరమైన దాన్ని తీసి పారవేశాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా అసహ్యకరమైన పాపములు, అవిధేయతలు, అవి చిన్న చిన్న బలహీనతలు కావచ్చు, చిన్న చిన్న పాపాలు కావచ్చు, చిన్నవైన పెద్దవైన అది పాపములు. కాబట్టి దాన్ని మనం తీసి పారవేయాల్సిందే. తర్వాత చివరిగా 7వది అదేమిటంటే, చూసారా ప్రభు అతన్ని పిలిచి అతనితో మాట్లాడి అతన్ని స్వస్థపరిచినట్లు చూస్తాం. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావు అని అడుగగా వాడు, ప్రభువా చూపు పొందగోరుచున్నానను, యేసు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. చూసారా? కాబట్టి ఆదరించబడ్డాడు కదా. ఇంతవరకు మనం 7 విషయాలు చూస్తా వచ్చాం, 7 విషయాలు కదా. అదేమిటంటే, అంధకారంలో ఉన్నాడు, 2 ఆధారపడ్డాడు, 3 ఆలకించాడు, తర్వాత అరిచాడు, 5 అవకాశం పోగొట్టుకోదలుచుకోలేదు, 6 ఆయాసకరమైన దాన్ని పారవేశాడు, 7 ఆదరించబడ్డాడు. చూసారా? అతడు హీ వాజ్ కంఫర్టెడ్ అనమాట, హీ వాజ్ హీల్డ్ కదా. యేసు ప్రభు అతని అవసరతను అడిగి అతని అవసరతను తీర్చినట్లు చూస్తాం. వెంటనే మరి గ్రుడ్డువాని యొక్క జీవితంలో గొప్ప వెలుగు ఉదయించినట్లు చూస్తాం. చూసారా? చీకట్లో కూర్చున్న వారు గొప్ప వెలుగును చూశారంట ప్రభు యేసుక్రీస్తు భూమి మీద అడుగు పెట్టినప్పుడు కదా. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు ఏ జీవితంలో అడుగు పెడతారో, ప్రభు యేసుక్రీస్తు ఏ జీవితంలో ఆయన ఎవరైతే స్వీకరిస్తారో వారి జీవితాల్లో వెలుగు కదా, వారి జీవితాల్లో ఆదరణ, వారి జీవితాల్లో ఉన్న దుఃఖమంతా కదా అది ఆనందంగా మార్చబడుతుంది కదా. బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం వాళ్ళకి ఇస్తారని యెషయా గ్రంథం 61:3 చూద్దాం కదా. కాబట్టి ప్రభు మన యొక్క కన్నీటిని నాట్యంగా మార్చేవాడు, మన దుఃఖాన్ని సంతోషంగా, మన చీకటిని వెలుగుగా చేసేవాడు ఆయన కదా, చీకటిని వెలుగుగా చేసేవాడు. కాబట్టి చీకటిమయమైన భర్తమే జీవితం ఆ రోజున వెలుగుమయంగా మార్చబడి, ఆ రోజు అతడు అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి దేవుని సృష్టిని చూడటం ప్రారంభించాడు. చూసారా? కాబట్టి ప్రియులారా, అతడు చూపును పొందాడు, గొప్ప సంతోషంతో నింపబడ్డాడు, గొప్ప సమాధానంతో నింపబడ్డాడు. అతడి ఇంకా మరి ఆ యొక్క దయనీయమైన జీవితం కదా, మరి భిక్ష మడుక్కునేటువంటి ఆ బ్రతుకు అతడికి ఇంకా లేకుండా చేశారు. పిల్లరా, మన జీవితాల్లో కూడా మన పరిస్థితులు ఎలాంటివైనా మన ప్రభు అసాధ్యమైనది ఏది లేదు కదా. కాబట్టి ఆయన మనల్ని ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మనల్ని ఆయన ఎంత దిగజారిపోయినా ఆయన మనల్ని పైకి అన్నమాట. మనం ఎంత పడిపోయిన స్థితిలో ఉన్నా, ఎంత చెడిపోయిన స్థితిలో ఉన్నా, ఎంత మరి ఎవరు సహాయం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నా, మన ప్రభు ఆయన మనల్ని ఆదరించగలడు, ఆయన మనకు సహాయం చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఎందుకంటే ఆయన మన సృష్టికర్త, ఆయన మన విశ్వాసమునకు కర్త, అంతేకాదు దాన్ని కొనసాగించేవాడు కదా. ద ఆర్డర్ ఆఫ్ అవర్ సాల్వేషన్ అండ్ ద పర్ఫెక్టర్ ఆఫ్ అవర్ సల్వేషన్. కాబట్టి మనం ఆత్మీయ భౌతిక జీవితానికి కావలసిన ప్రతి మరి సహాయము ప్రభు యొద్ద మనం పొందుకోవచ్చు అన్నమాట. కాబట్టి అంతేకాదు, మన ప్రభు ఏం చేశారు, మన ప్రభువుని ఏం చేశాడు, అతడు వెంబడించాడని కూడా మనం చూస్తాం. చూసారా, వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమ పరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూసి దేవుని స్తుతించారట. చూసారా, కాబట్టి పిల్లరా, ప్రజలందరూ కూడా దేవుని స్తుతించడానికి ఈ యొక్క భరితమే కారకుడయ్యాడు. ఎందుకనంటే అతడు కేవలం స్వస్థత పొందటమే కాదు, అతడు దేవుని మహింపరిచాడు, అంతేకాదు దేవుణ్ణి అనుసరించాడు. చూసారా, హీ ఫాలోడ్ క్రైస్ట్. అతడు యేసు ప్రభుతో కూడా వెళ్ళినట్లు చూస్తాం. చూసారా, చాలా మంది స్వస్థత పొంది ఇంకా వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారని మనం చూస్తాం. లోకసువార్త 17వ అధ్యాయంలో అయితే అక్కడ 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందారు, కానీ అసలు కనీసం ఆయన దగ్గర రావడానికి కూడా వాళ్ళు మరి థ్యాంక్స్ చెప్పడానికి కూడా వాళ్ళకి సమయం లేకుండా పోయింది. వాళ్ళు ఏటేటో వాళ్ళు పనుల మీద లేకపోతే వాళ్ళు ఎవరెవరిని కలుసుకోవటానికి విఐపీలు ఎవరో ఉన్నారు, వాళ్ళకి ఆ విఐపీల దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ యేసు ప్రభు దగ్గర రావడానికి వాళ్ళకి మనసు లేదు, సమయం లేదు. చూసారా, హృదయం లేదు. కాబట్టి పిల్లరా, మన జీవితాల్లో పరీక్షించుకుందాం. రక్షించబడిన మనం మరి ప్రభువును వెంబడించాలి కదా. ప్రభువుని వెంబడించాలి. ప్రభు యొద్ద కేవలం ఏదో సహాయం పొంది టాటా బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోవటం కాదు, ఆయనతో పాటు జీవించాలి కదా. ఆయనతో పాటు ఆయన్ని వెంబడించాలి, ఆయన మార్గంలో జీవించాలి. ఇది నిజమైన ధన్యత. కాబట్టి ఈ భర్తమై పొందిన స్వస్థత కంటే భర్తమై ప్రభువును పొందటం గొప్ప విషయం కదా. ప్రభువుని అనుకరించటం, ప్రభువును అనుసరించటం అది గొప్ప విషయం. కాబట్టి స్వస్థత అందరూ పొందుతారు, కానీ ప్రభువుని కొందరే వెంబడిస్తారు చివరి వరకు కదా, సిలువ వరకు వెంబడించటం కదా. కాబట్టి మనం ఆ గుంపులో ఉండాలన్నమాట, ప్రభువును వెంబడించే వ్యక్తులుగా. ప్రభు యొద్ద ఏదో మేళ్లు పొందే వ్యక్తులుగా కాదు, ప్రభువుని కృతజ్ఞతతో ఆయన్ని వెంబడించే వ్యక్తులుగా మనం ఉండాలి. కాబట్టి ప్రభు అది మన నుంచి ఆశిస్తా ఉన్నాడు అనమాట. కాబట్టి ప్రభువును పొందటం గొప్ప విషయం. ప్రభు యొద్ద నుండి స్వస్థత, ఆశీర్వాదం, లేకపోతే ఏదో భౌతికమైన ఉద్యోగాలు, లేకపోతే ఇంకేదో సహాయాలు వాటిలీటిని పొంది ఆయన పొందుకోకపోతే అవన్నీ వ్యర్థం కదా. స్వస్థత పొందాడు అనుకోండి, ఎంతకాలం ఉంటాడు? కొద్ది కాలమే కదా. లాజర్ బ్రతికాడు, ఎంతకాలం ఉన్నాడు? కొద్ది కాలం, కొన్ని సంవత్సరాలు ఉండుంటాడు. ఆ తర్వాత మరలా లాజరు చనిపోయాడు ఒక రోజు. కాబట్టి ఈ లోకంలో ఏది మనకు దేవుడిచ్చినా అది కొంతకాలమే. ఒక రోజున మరలా అది పోగొట్టుకుంటాం, ఒక రోజున అది మరలా ఉపయోగపడదు, మరణించినప్పుడు అవన్నీ విడిచిపెట్టిపోతాం. కానీ యేసు ప్రభునే పొందుకుంటే మనం నిత్య జీవం పొందుకుంటాం కదా. కాబట్టి ఆయన్ని కనుగొనేవాడు జీవాన్ని కనుగొంటాడని దేవుని వాక్యం సెలవిస్తాం. చూసారా, కాబట్టి ఆయన్ని కనుగొనటం గొప్ప విషయం. ఆయన వద్ద ఇంకేదేదో పొందుకోవటం కంటే అసలు ఆయన్ని పొందుకోవటం గొప్ప విషయం. జీవాన్ని పొందుకుంటాం కదా, ఆయన కలిగి ఉంటే మనం జీవాన్ని కలిగి ఉన్నట్లు. ఆయన కనుక మనం పొందుకోకపోతే మనం మరణాన్ని పొందుకుంటాం, నిత్య నరకాన్ని పొందుకుంటాం. కాబట్టి పిల్లరా, మన జీవితాల్లో అత్యధికంగా మనం పొందుకోవలసింది, అతి ప్రాముఖ్యమైనది మన ప్రభువునే పొందుకోవాలి కదా. చూపు పొందుకోవటం లేకపోతే ఇంకేవేవో పొందుకోవటం మంచిదే, కానీ ప్రభువును పొందుకోవటం ఇంకా ప్రాముఖ్యం. ప్రభువును పొందుకోవటం ప్రాముఖ్యం. అందుకని మన జీవితాల్లో మనం ప్రభువును పొందుకునే వారిగా, ప్రభుని వెంబడించే వారిగా మనం ఉండాలి కదా. ఈ యొక్క వెలుగుతో అతడు నింపబడ్డాడు కదా, అతని జీవితంలో వెలుగు వచ్చింది కదా. మన జీవితాల్లో కూడా ప్రభు మనల్ని వెలుగుతో నింపాడు కదా, వెలుగులోనికి తీసుకొచ్చాడు, మనల్ని వెలుగు సంబంధులుగా చేశాడు కదా. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ లైట్ కదా, మనం వెలుగు సంబంధులు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. వెలుగు ఏం చేస్తుంది, వెలుగు చేసే పనులేమిటి, వెలుగు చీకటిని పారద్రోలుతుంది కదా. వెలుగు మనకి మార్గాన్ని చూపిస్తుంది కదా, మన యొక్క గురిని మన గమ్యాన్ని చేరేలాగా వెలుగు మనకి తోడ్పడుతుంది. అంతేకాదు మనకి అది బలాన్ని ఇస్తుంది అన్నమాట కదా. కాబట్టి వెలుగు మనం నడవటానికి ధైర్యాన్ని ఇస్తుంది కదా. వెలుగులో మనం ధైర్యంగా నడవగలుగుతాం. వెలుగు లేకపోతే చీకట్లో మనం తత్తరపాటుతో కదా, భయముతో నడుస్తూ ఉంటాం, ఎటు పోతున్నామో తెలియదు, ఎక్కడ పడతామో తెలియదు కదా. కాబట్టి ఆ లైట్ గివ్స్ అస్ స్ట్రెంగ్త్ అన్నమాట, అది మనకు ధైర్యాన్ని బలాన్ని ఇస్తుంది. కాబట్టి దేవుడు మనకు, ఆయన మన జీవితాల్లో వెలుగుగా ఆయన వచ్చాడు. కాబట్టి మన జీవితాలను ఆయన వెలిగించాడు. ఈ వెలుగును పొందుకున్న వ్యక్తులుగా మనం మరే అనేకులు వెలిగించాల్సిన బాధ్యత మనది కదా. మనం వెలుగులో నడుస్తూ ఆయన వెంబడిస్తూ ఉండాలి, అంతేకాదు అనేకులను వెలుగునద్దుకు మనం నడిపించాలి. చీకట్లో ఉన్న ప్రజల్ని మనం కూడా వారిని వెలుగునద్దుకు తీసుకొని రావాలి. వెలుగైన ప్రభు అయిన యేసునద్దుకు వాళ్ళని తీసుకొని రావాలి. మనం వెలిగించబడ్డాం, అది ఎందుకు వెలిగించబడ్డామంటే అనేకులను వెలిగించడానికి కదా, అనేకులను వెలిగించడానికి. కాబట్టి అనేకులకు మనం సాక్షులుగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం, ప్రభు యొక్క సంకల్పం. వెలిగించబడిన మన జీవితం అనేకులకు వెలుగుగా, అనేకులను అనేకులకు వెలుగును చూపించేదిగా, వెలుగునద్దుకు నడిపించేదిగా ఉండాలన్నమాట. కాబట్టి ఆ రీతిగా మన జీవితాలు ఉండాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. చూసారా, ఈ రోజున మనం బర్తిమయ నుంచి నేర్చుకునే విషయాలు ఒకసారి చూద్దాం. అంధకారంలో ఉన్నాడు మొదటిగా, తర్వాత ఇతరుల మీద ఆధారపడుతూ వచ్చాడు, ఆధారపడ్డాడు, తర్వాత మూడోది ఆలకించాడు, నాలుగు అరిచాడు, ఐదు అవకాశం పోగొట్టుకోకుండా ఉపయోగించుకున్నాడు, ఆరు ఆయాసకరమైన దాన్ని పారవేశాడు, ఏడు ఆదరించబడ్డాడు, ఎనిమిది అనుసరించాడు కదా. కాబట్టి మన జీవితాల్లో కూడా మరి చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచిన మన ప్రభు, పాపపు పంకిలమైన మన జీవితాలు, శాపగ్రస్తమైన మన జీవితాలను మరి దీవెనకరంగా మార్చిన మన ప్రభు, మన జీవితాల్లో అద్భుతమైన వెలుగును నింపిన ప్రభు, ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఆయన వెంబడిస్తూ అనేకులను ఆయన ఎదుగు నడిపించే వ్యక్తులుగా, అనేకులకు దీవెన పంచే వ్యక్తులుగా ఉండడానికి మనం తీర్మానం చేసుకుందాం. అలాగే ప్రభు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ప్రభుని హృదయపూర్వకంగా స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఆయన సన్నిధిలో ఆయన ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఆయన సన్నిధిలో కొనసాగుదాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.